महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं लीं तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रां प्रपंच चरित्रलोने ఇదివరకు ఎప్పుడూ జరగనటువంటి అనేక అద్భుతాలకు ఇక్కడ బీజారోపణ జరుగుతోంది. మొట్టమొదటి అద్భుతం అర్థం చేసుకోండి, ఒకే ధర్మము. ఏంటో ఒకే ధర్మము అంటే మీ శరీరమే. ఇతర దేవాలయాల గురించి మీరు పట్టించుకోకండి. దేవాలయాలన్నీ కూడా విద్యాలయాలు. విద్యాలయాలలో విద్య నేర్పినట్టు దేవాలయాలలో దేవుడి గురించి చెప్తాం. కానీ విద్యాలయంలో నేర్చుకున్నటువంటి విద్య మీకు బాహ్య జగత్తులో ఉపయోగపడకపోతే ఆ విద్య వేస్ట్. అంతేగా, అదేవిధంగా దేవాలయాలలో నేర్చుకున్నటువంటి దేవత్వము మీకు నిత్య జీవితంలో ఉపయోగపడకపోతే అది వేస్ట్. మరి ఇంతకీ దేవాలయాలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేహో దేవాలయ ప్రోక్త, ఈ శరీరమే దేవాలయము అన్నది మీరు మళ్లీ మళ్లీ బుర్రకెక్కించుకోండి. ఆ బీజాలు పడుతున్నాయి ఇక్కడ. మళ్లీ మనం మర్చిపోతూ ఉంటాం, మళ్లీ మళ్లీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. బయట ఉన్నటువంటి భగవంతుడు ఎంత శక్తివంతుడైనా మీకు అనవసరం. మీది బ్లాక్ అండ్ వైట్ టీవీ అయితే బయట 2 మిలియన్ రంగుల గల ప్రోగ్రామ్ వచ్చినా మీకు వేస్ట్. ఇంచేత మీరు చూస్తారు బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అర్థమవుతున్న ఉదాహరణ, అంచేత బయట ప్రోగ్రామ్స్ కలర్ లో వస్తున్నాయి అని తెలియగానే మీరు మొట్టమొదట చేసే ప్రయత్నం ఏంటి? మీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇచ్చేస్తారు. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇవ్వవు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇచ్చేసాక మళ్ళా బ్లాక్ అండ్ వైట్ టీవీని ఉపయోగిస్తారా? మీరు ఉపయోగిస్తే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ కలర్ ప్రోగ్రామ్ బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది. దేవాలయాలు మీ శరీరాన్ని కలర్ టీవీగా మార్చే ఉదాహరణ ప్రయత్నం. మార్చుకోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. టెక్నిక్ తెలిస్తే గత 15 రోజుల నుంచి నేను కంప్యూటర్లో ఒక సమస్యతో బాధపడుతున్నా. 3 రోజులు సెలవులు వేస్ట్ అయిపోయాయి నాకు. ఎవరితో చెప్పుకుంటాను నా బాధ? ఎడ్గర్ కేసీ గురించి మీకు చాలా చెప్పుకుంటాను నేను. ఆయన పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి కంప్యూటర్లో, దాన్ని ఓపెన్ చేయడం చేత కావటమే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీకర్మూర్తి వచ్చాక 120 సెకండ్లు కష్టపడ్డాడు. తెలిస్తే అది, తెలియకుండా చేయకండి సాధనలు, మనం చేసే తప్పది. కానీ కాస్త అవగాహన చేసుకోండి, ఇన్నాళ్ళు తెలియకుండా సాధనలు చేశారు, చాలా గొప్ప పని అది. 5000 సంవత్సరాల వరకు మనము, 5000 సంవత్సరాల వరకు మన దేవాలయాల యొక్క పవిత్రతను, లేకపోతే దేవాలయాల యొక్క ఉద్దేశాన్ని, దేవాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనేటటువంటి విధానాన్ని మర్చిపోకుండా ఆపాం మనం. అది ఎంత అద్భుతమైందో మీకే తెలుస్తుంది ఊహిస్తే. ఉపయోగపడిన దాన్ని 5000 సంవత్సరాల పాటు మనం మోసాం. ఎందుకు మోసాం? ఎక్కడో అంతరాత్మలో మనకి తెలుసు చాలా ఉపయోగం. ఇప్పుడు 15 రోజులు బట్టి కంప్యూటర్ని మోసానుగా, రావటం లేదు కదా, ఎందుకు మానేయలేదు? అందులో ఉంది శక్తి అని తెలుసు, నాకు చేత కావటం లేదు. ఇప్పుడు ఆ విధానాలు అర్థం చేసుకోండి. దేవాలయాలను విద్యాలయాలుగా మార్చే విధానం మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పాయింట్ అది చెప్పబోయేది. దేవాలయాలు లేనటువంటి సంస్కృతి లేదు. ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ యుగానికైనా వెళ్ళండి, మనిషి అభివృద్ధి చెందితే, అంటే ఏంటి పరిణామ క్రమంలో చేతనత్వము వికసిస్తే ఖచ్చితంగా దేవాలయాలు ఉంటాయి. అక్కడ రిలీజియన్, ధర్మము మానవ చేతనత్వం యొక్క అభివృద్ధిని తెలుపుతుంది. దేవాలయాల యొక్క పరాకాష్ఠ ఎక్కడైనా ఉంది అంటే భారతదేశంలో ఉంది. చిన్న ఉదాహరణతో మీకు ఇంకాస్త బాగా అర్థమవుతుంది. ఫారడే ఎలక్ట్రిసిటీని కనిపెట్టినప్పుడు ఎలిజబెత్ రాణి ఉండేది ఫస్ట్, ఆవిడ వచ్చిందిట మ్యూజియం కాదు ఎగ్జిబిషన్కి. ఎగ్జిబిషన్లో ఈయన ఇలాగ బ్యాటరీ పెట్టి ఇలా బల్బ్ ఏదో వెలిగించాడు. అంతా సరేనయ్యా, దీనివల్ల లాభం ఏంటండి మీరు ఊహించండి. ఇప్పుడు ఎవడైనా ప్రశ్న ఇస్తాడా కరెంటు వల్ల లాభం ఏంటని? అవుడు వేడు, కరెంటు లేకపోతే తిడతాడు. కానీ అప్పుడు లాభాలేం లేవు, ఏముంది ఒక బ్యాటరీతో చిన్న బల్బు వెలిగింది. ఆయన అంతకంటే జోక్యులర్గా కేర్లెస్ గా చెప్పాడు, మేబీ మేడం యూ కెన్ ట్యాక్స్ ఇట్. అంటే ఏంటి, ట్యాక్స్ ఎప్పుడు వసూలు చేస్తాం? 10 మంది ఉపయోగిస్తే కదా, 10 మందికి దాని చాలా అవసరం ఉంటే కదా ట్యాక్స్ వేసేది. అవసరం లేని వస్తువు మీరే ట్యాక్స్ చేస్తే కొండవుడు. మేబీ యూ కెన్ ట్యాక్స్ ఇట్ అన్నాడు. అతను కూడా ఏంటి, ఉపయోగం లేదనే కనిపెట్టినవాడు కూడా. అప్పుడు ఎన్ని ఎలక్ట్రిక్ జనరేటర్స్ ఉన్నాయి? అతను ఒక్కడదే బ్యాటరీ, ఇంకా ప్రపంచంలో 2వ బ్యాటరీ లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎన్ని పరికరాలుగా మారింది? ఎన్ని పరికరాలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీవి? లెక్క చెప్పలేము. అలాగే ఒక దేవత ఉంది, అనేక దేవతలు ఉన్నాయి అన్న దాంట్లో ఎవరి టెక్నాలజీ గొప్పది అని ఉదాహరణ అర్థం చేసుకోండి. ఎలక్ట్రిసిటీ ఒకటే ఉంది, ఒకే ఎలక్ట్రిక్ అప్లయన్స్ ఉంది అన్న టెక్నాలజీ గొప్పదా? అబ్బో ఎలక్ట్రిసిటీతో చాలా చేయవచ్చు, అనంతమైనవి చేయొచ్చు అని చెప్పే టెక్నాలజీ గొప్పదా? ఏది గొప్పది? ఇంచేత అనంతమైన వాడు ఉపయోగించుకుంటున్నాడు దాన్ని, మిగతా వాడు ఏం చేస్తున్నాడో ఆర్తిస్తున్నాడు. ఆ ఆర్తి కూడా ఎంత బాగా ఇస్తున్నాడు, తొండవా తోకా తెలియకుండా. ఇంచేత మన టెక్నాలజీ గొప్పది అని మీరు గాభరా పడాలి. కానీ మా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఎలక్ట్రిసిటీ ఒక్కటే కాదని అవడన్నాడు. కానీ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఫ్రిజ్ చేసే పని హీటర్ చెయ్యదు. చేయించండి, ఒకటే ఎలక్ట్రిసిటీ కదా. అంచేత మేము ఒకే దేవతాశక్తితో అన్ని పొందేస్తాము, టెక్నికల్ గా పొందగలం. కానీ టెక్నాలజీ లేకుండా పొందలేరు, అర్థం చేసుకోండి. అది మళ్ళీ అర్థం చేసుకోండి అని చెప్పాను. శక్తి ఒక్కటే, దేవతాశక్తి ఒక్కటే కాదంటే, ఎలక్ట్రిసిటీ ఒక్కటే. చన్నీళ్ళు కావాలి, మా దగ్గర హీటర్ ఉంది మాస్టర్. ఏముండాలి మీ దగ్గర, ఫ్రిజ్ ఉండాలి. అంచేత ఆ దేవతా ఉపాసనలో ఉన్నటువంటి భిన్నత్వం అది. చివరికి ఎంత పిచ్చిగా తయారేమంటే శివకేశవులకు భేదం లేదు అనే వాదనలో దిగాం మనం. ఆ వాదిస్తున్న వాడికి, వాదనలో పాల్గొన్న వాళ్ళు ఇద్దరూ మూర్ఖులే. శివకేశవులు ఒకటి ఎందుకు అవుతారు? ఒకటి కాదు కానీ, ఫ్రిడ్జ్ హీటర్ ఒకటి కాదు కానీ కరెంటు పోతే రెండు పనిచేయవు, అది వేరే విషయం. ఇటు శివుడు పనిచేయడు, అటు కేశవుడు పనిచేయడు. చేతనతో ఒకటే, కాన్షియస్నెస్ ఒకటే. కానీ ఆ దేవతల్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ మీలోనూ ఉంది, చేతనతో ఒకటే. అంచేత ఎలక్ట్రిక్ సప్లై అంటూ మీరు చేసుకోగలిగితే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు, కరెక్టే. కానీ ఇస్త్రీ చేయాలి, కరెంట్ ఉంది, ఇస్త్రీ పెట్టి లేదు మీ దగ్గర, చేయండి. ఒక్కళ్ళని చేసి చూపించమనండి ఈ వాదించేవాళ్ళని. దేవుడు ఒక్కడే, అనేక దేవతలు అక్కర్లేదు అనేవాడిని. బాబు కరెంటు ఒకటే, ఇస్త్రీ పెట్టి ఇవ్వను. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి. అది నేను మీకు ఈ మిలినియం ఎండింగ్ లో మీ బుర్రలకు ఎక్కించదలుచుకున్నటువంటి జ్ఞానం అది. బయటపడండి దాంట్లోంచి. అంచేత ఈ అవధూతలందరూ ఒకటే, ఎలక్ట్రిసిటీ ఒకటే అవధూతలతో. కానీ వెంకటేశ్వర వెంకటేశ్వరమే, శిర్ది సాయి శిర్ది సాయి. మరి మా చేత కావటం లేదు కదా, నేర్చుకోండి. అంచేత ఎప్పుడైతే ఒకే దేవత, ఇన్ని దేవతలు అక్కర్లేదు అనేటటువంటి ధర్మము అభ్యుద్ధి చెందిన ధర్మమా, అభ్యుద్ధి చెందని ధర్మమా? ఇంకా బచ్చాస్థితిలో ఉంది అది. బచ్చాస్థితిలో ఉన్న దాని గురించి మనం దెబ్బలాడుకోవద్దు. కానీ శక్తి ఒకటే, మళ్ళీ అర్థం చేసుకోండి. అక్కడ క్రిటిసిజం ఏం లేదు. అన్ని ధర్మాలు ఆ ఒకే చేతనత్వంతో వెలుగుతున్నాయి. మరి ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి, ఈ దేవతా శక్తులు అన్నీ కూడా దేవాలయాలే. ఎక్కడున్నాయి ఈ దేవతాశక్తులన్నీ? అది నేర్చుకోండి దేవాలయంలో. మీరు దేవుడుగా మారడం, దేవుణ్ణి అడుక్కోవడం కాదు, దేవుణ్ణి శాసించడం. ఎలక్ట్రిసిటీని అడుక్కుంటున్నావా, ప్లీజ్ ఇస్త్రీ చేయి. ఏం చేస్తున్నారు మీరు? శాసిస్తున్నారు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు శాసించగలరా? ధర్మో రక్షతి రక్షిత, దాని ధర్మాలు మీరు తెలుసుకోవాలి. తెలిసిన ధర్మాన్ని ఉపయోగించుకోండి మీరు, అది మీరు నేర్చుకోవాల్సింది. అంచేత ఈ దేవాలయాలలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రదక్షిణ విధి. అనేక రకాలైనటువంటి ప్రదక్షిణలు చెప్తాం మనం. అన్ని రకాల ప్రదక్షిణలు మీకు తెలిసి ఉండాలి. కానీ ఏ ప్రదక్షిణ దేనికి ఉపయోగిస్తామో తెలియాలి. ఇందాక చెప్పాను కదా టెక్నాలజీ అనేది, దేది దేనికి ఉపయోగిస్తామని. చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటి అంటే గురు సాన్నిధ్యము పొందుట. వర్షత్రయముపాసీనో, లలిత త్రిశతిలో వస్తుంది అనుకుంటా ఇది. గురువు హయగ్రీవుడు చెప్పడు శిష్యుడికి, శిష్యుడు ఏం చేశాడు, గురువు కాళ్ళు పట్టేశాడు, గురువుని కదలనివాడు. అదంటే అప్పటి నుంచే ఇది ఘెరా ఉందన్నమాట. హయగ్రీవుని ఏం చేశాడు, ఘెరా చేశాడు. వీడు భోజనానికి వెళ్లేదు, ఆయన్ని భోజనలేదు మూడేళ్ల పాటు. కాళ్ళు వదులుతాయి కదా తినటానికి. మూడేళ్ల తర్వాత లలిత తీసేస్తే డౌన్లోడ్ అయింది, కిందకు వచ్చింది. అంటే ఎక్కడ నుంచి మీకు కనెక్షన్స్ వస్తాయి అంటే ప్రకృతిలో పాదాల నుంచి కనెక్షన్ వస్తుంది. కానీ పాదాల నుంచి కనెక్షన్ ఎక్కడికి వెళ్ళాలి, సర్కిట్ పూర్తవ్వాలి అంటే కళ్ళల్లోకి వెళ్ళాలి, దృష్టి. అంచేత మీరు అడుగు తీసి అడుగు వేసే దాంట్లో అక్కడెక్కడో చూస్తూ ఉంటే మీరు ప్రదక్షిణ చేయటం వేస్తే చెయ్యొద్దు, అసలు అనవసరం. అడుగు తీసి అడుగు వేస్తూ మీ నిరంతరము దృష్టి ఆ బొటకన్న వేళ మీదే ఉండాలి. ఇలా పెట్టాం కుడి బొటకన్న వేలు, ఇలా తీసాం ఎడం బొటకల మీద. అది చేస్తే దానికి అర్థం ఉంది ఆ ప్రదక్షిణకి. అది ఒక టెక్నిక్. కానీ ప్రదక్షిణాల గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. కానీ మీరు చూస్తున్నటువంటి దాన్ని చూస్తే కరెక్ట్ చేయాలనిపించింది. మీరు అలా చేస్తే చేయండి, దాన్ని అలా చేయకుండా చేయొచ్చా? సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మేము అలా చేయలేం కనుక మానేశాం మాస్టర్, ఆ పిచ్చి పని చేయండి. అర్థమైంది కదా, చేయలేము అలాగంటే మామూలుగా చేయండి. కానీ ఈ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే మీ దృష్టిని గురువు పాదాల మీద ఉంచుతుంది. ఇంచేత సాధారణంగా అదొక పెద్ద సాధన ఉంది. చాలా మంది రోడ్డు మీద నడుస్తున్నా అక్కడ నడుస్తున్నా ఒక అడుగు దూరమే చూస్తారు. అది మంచి సాధన కూడా. సోహం సాధన చేస్తున్నప్పుడు ఆ సాధన ఉపయోగపడుతుంది. కానీ దేవాలయాల గురించి చెప్తున్నాను నేను మీకు. దేవాలయాలలో మనకి 33 రకాల దేవతలు ఉన్నారు, దేవతాశక్తులు. ఈ 33 రకాల దేవతాశక్తుల్ని మళ్ళీ 3 గ్రూప్స్ గా విభజిస్తాం. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. అంటే ఏంటి, భౌతిక జగత్తుకి సంబంధించినటువంటి పనులు సమకూర్చుకోవటానికి కావలసినటువంటి శక్తులన్నింటినీ కూడా 8 భాగాలుగా విభజించుకోవచ్చు మనం. సూక్ష్మ జగత్తు లో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని 11 భాగాలుగా విభజించుకోవచ్చు. కారణ జగత్తులో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని 12 భాగాలుగా విభజించుకోవచ్చు. మొత్తం ఎన్నయ్యి? 31. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఈ రెండు మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి? శరీరం ఉంటే. శరీరం లేకపోతే ఈ 31 దేవతాశక్తులు ఏం చేస్తాయి? శరీరం లేకపోతే నువ్వు ఉపయోగించుకోలేవు. అంటే శరీరం దేని మీద నడుస్తుంది? వదిలే శ్వాస, పీల్చే శ్వాస, అవి రెండు. అంచేత ఈ దేవతాశక్తులన్నింటినీ ఆపరేట్ చేయడానికి అవి రెండూ ఉండాలి. ఎలా? ఎలక్ట్రిసిటీలో లాగే. ఏ ఎలక్ట్రిక్ ఛానల్, టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రెండు ప్లగ్ పాయింట్స్ ఉండాలి. ఇంతకు పాజిటివ్ అది ఉంటే అన్ని ఎలక్ట్రిక్ ఆపరేటర్స్ లో పనిచేస్తాయి. అవి రెండు కలిపితే 33. ఇవి 33 దేవతాశక్తులు. ఈ 33 దేవతాశక్తుల్లో మీరు అనేక డివిజన్స్ చేసుకోవచ్చు. మళ్ళా అనేక రకాలుగా డివిజన్ అవుతుంది. ఈ డివిజన్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అష్ట వసువుల దేవతాశక్తుల యొక్క దేవాలయం ఎలా ఉంటుంది, ఏకాదశ రుద్రుల యొక్క దేవాలయం ఎలా ఉంటుంది, ద్వాదశ ఆదిత్యుల యొక్క దేవాలయం ఎలా ఉంటుంది. దేవాలయము అంటే తప్పు చెప్తున్నాను నేను, దేవాలయాలు ఎలా ఉంటుంది, ప్లూరల్. భౌతిక జగత్తులో ఈ శరీరముతో మాత్రమే చేసే పని ఏదైనా ఉంటే దాన్ని అష్టవసువులు అంటాం, అష్ట దేవతాశక్తులు అంటాం. మళ్ళీ జాగ్రత్తగా ఈ దేవతల గురించి ఆలోచించండి. మళ్ళీ దీని గురించి చెప్పడానికి నాకు టైం ఉండదు. ఎప్పుడు టైం ఉండదు అంటే 99 తర్వాత మళ్ళీ చాలా టైం ఉంటుంది. కానీ మీరు నేర్చేసుకోండి దీన్ని. అష్టవసువులు ఏం చెప్పాడు భగవద్గీత? అష్టవసువులు అంటే ఎవరన్నాడు? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. భిన్నా ప్రకృతి రష్టధ భూమిరాపో నలో వాయు ఖమ్ మనో బుద్ధిరేవచ అహంకారీతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. అసలు 8 అధ్యాయంలోనే చెప్పాడేమో ఇది నా డౌట్. అక్కడ కూడా సెట్ చేసి ఉంటాడు వాళ్ళు. సరే, ఏదో తెలియ ఉంది. వీటితో సంబంధించినటువంటి ఏ పని అయినా ఉంటే అది అష్ట వసువుల యొక్క ప్రకృతే, అంటే భౌతిక జగత్తు యొక్క ప్రకృతే. అంటే మీరు స్వయముగా నిర్ణయించి చేసేది ఏమీ ప్రకృతిలో ఉండదు. మళ్ళీ అర్థం చేసుకోండి, మీరేమి చేయలేరు ఈ అష్ట వసువుల్ని, ఏమీ మార్పు తీసుకురాలేరు. భూమి యొక్క ధర్మాలే కలిగి ఉంటుంది. అలాగే మిగతా అన్ని కూడా. బయట ఉన్నటువంటి ఈ ఐదు బాహ్య ప్రకృతికి సంబంధించినటువంటి మెటీరియలిస్టిక్ దేవాలయాలు. మరి ఆ మాట వాడచ్చో వాడకూడదు కానీ మీకు భావన అర్థం అవడానికి చెప్పాను నేను. భౌతిక జగత్తులో ఉండేటటువంటి దేవాలయాలు, వీటిని అంతర్గతంగా ఎలా ఉపయోగించుకోగలం? మనస్సు, బుద్ధి, అహంకారము ఉంటేనే ఈ పంచతత్వాన్ని మీరు ఉపయోగించుకోగలరు. ప్రస్తుతము మనము మనస్సుని మాత్రమే ఉపయోగించుకుని ఈ పంచతత్వాల్లో మార్పు తెస్తున్నాం. గాయత్రీ మంత్రము ఎప్పుడైతే సర్వజనీనమైనదో బుద్ధిని కూడా ఉపయోగించుకుని మార్పు తేవాలి అని గురువుల కోరిక. గాయత్రీ మంత్రము అందుకు సర్వజనీనం చేయబడింది. తాళం ఇవ్వాలి కదా, తాళం ఇవ్వకుండా మీరు ఎలా చేస్తారు? ఇంతవరకు మనం ఈ పంచేంద్రియాలను, ఈ పంచతత్వాలను దేనికి ఉపయోగించుకుంటున్నాం? నేను ఇల్లు కట్టుకోవటానికో, నేను కారు కొనుక్కోవటానికో, నేను కారు నడుపుకోవటానికో, ఇదంతా దేంట్లో వస్తుంది? మనస్సులో వస్తుంది. మనస్సు బుద్ధికి తేడా ఏంటో అర్థం చేసుకోండి. మీకు వ్యక్తిగతంగా అనుభవంలో రానటువంటిది బుద్ధి, మీకు వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చింది మనస్సు. మళ్లీ ఆ చిన్న చిన్న తేడాలు అర్థం చేసుకోండి, అప్పుడు ఈ దేవాలయాన్ని, ఈ ధునుని మీరు ఉపయోగించుకోగలుగుతారు. పంచతత్వాలు ఉన్నాయి కదా, మన శరీరం దేంతో నిర్మించబడింది? పంచతత్వాలతో నిర్మించబడింది. పంచతత్వాలతో నిర్మించబడినటువంటి ఈ శరీరము కూడా ఒకే నియమాలు 1,32,000 కిలోవాట్ ఉన్నటువంటి స్టేషన్ కి వర్తిస్తాయి ఎలక్ట్రిసిటీ. చిన్న బ్యాటరీ 1.5 వోల్ట్స్ బ్యాటరీ ఉంటుంది, అప్పుడు కూడా కరెంటు నియమాలు ఒకటే. ఎటొచ్చి అంటే ఓల్టేజ్ పెరుగుతున్న కొద్దీ డేంజర్ సిగ్నల్ వస్తాయి. ఒక కంకాళము, ఓ 2 ఎముకలు వేస్తాడు 440 వోల్ట్స్. మామూలు బ్యాటరీకి కంకాళాలు ఎముకలు వేయడు, అంతే తేడా. మరి మనకి కంకాళాలు ఎముకలు ఉన్నాయంటే మన ఓల్టేజ్ ఎంత అనమాట? మన శరీరంలో ఉన్నాయా ఎముకలు కంకాళాలు? అంతే మన ఓల్టేజ్ ఎక్కువే కదా. కొంచెం అది ఆ కామన్ సెన్స్ తర్వాత చూద్దానండి, నేను డైవర్ట్ అవుతున్నాను. డైవర్ట్ అవ్వకుండా పంచతత్వాలతో నిర్మించబడినటువంటి ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మనము అంటే ఎవరు? మొత్తం మానవజాతి ఉపయోగించుకుంటుంది. కానీ మానవజాతి ఒక తత్వాన్ని ఇంకా ఉపయోగించుకోవటం నేర్చుకోలేదు, ఆకాశతత్వం. పృథ్వీతత్వాన్ని ఉపయోగించగలదు, ఎక్కడ పడితే అక్కడ తవేయగలదు, ఎంత లోతుకైనా తవేయగలదు, ఎంత దూరానికైనా మోసేయగలదు. సరే జలతత్వం అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం దేని మీద ట్యాక్స్ వేయగలము దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకున్నామని. అంచేత రాబోయే రోజుల్లో జపాన్ లో అప్పుడే గాలి మీద ట్యాక్స్ వేయబోతున్నారు. ఇంచేటంటే వాడు కాల్ డ్రైవ్ చేస్తుంటాడు, తల తిరుగుతున్నాడు వాడికి పొల్యూషన్ వల్ల. సెంటర్స్ పెట్టేశారు వాళ్ళు, వెళ్తాడు వాడు ఆపుతాడు. ప్రతి 200 గజాలకు 300 గజాలకు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టారు వాళ్ళు. వాడు దిగుతాడు, గాలి పీల్చుకుంటాడు, ఒక డబ్బు అందులో పడేస్తాడు, మళ్ళీ కాల్ డ్రైవ్ చేసుకుంటాడు. అంటే గాలి మీద ట్యాక్స్ వచ్చినట్టే కదా. అంటే గాలిని బాగా మనం ఉపయోగించుకోగలిగాం అంటే నాశనం చేయగలిగాం. మనం ఉపయోగించుకున్నాం అంటే అంతే కదా, ఇంకా దేన్ని నాశనం చేయాలి మనం? అది ఎత్త, అది ఇక్కడ నేను నేర్పేది మీకు. కానీ ఆకాశాన్ని నాశనం చేశాక కూడా ఇంకా 3 ఉన్నాయి, మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు బాగానే నాశనం చేసుకున్నాం. ఎప్పుడూ ఎదుటివాడిలో ఉన్నటువంటి దోషాలే తప్ప ఎదుటివాడిలో ఉన్నటువంటి మచ్చ మనకి మంచి ఎప్పుడూ కనిపించదు. సరే, మనస్సుని బాగానే నాశనం చేసుకున్నాం, బుద్ధి బాగానే భ్రష్టుపట్టింది. దేవుడున్నాడా, ఉంటే ఏంటిట, మాకేంటిట, అంతకంటే భ్రష్టుపట్టిన బుద్ధి భారతీయులకి ఎక్కడుంటుంది? అహంకారం అదొకటి భ్రష్టుపట్టించలేదు ఇంకా మనం. ఈ రెండూ భ్రష్టుపట్టించటం ఎలాగో దేవాలయాల్లో నేర్చుకుంటే మీరు ఒక స్టెప్ వచ్చినట్టు మనం. లేదా ఆకాశాన్ని ముందు భ్రష్టుపట్టించాలి అంటే ముందు మీరు ఆకాశాన్ని పట్టుకోవాలి కదా. దేన్నైనా పాడు చేయాలి అంటే ముందు మీ చేయి దాని వరకు వెళ్తే. అందుకని మీకు ఇచ్చిన విధానం ఏంటి? నేను సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం. ఆకాశంలోకి డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఆ ప్రయత్నం చేస్తే దేవాలయాలు అర్థమవుతాయి మీకు. ఇది నిజంగా భ్రష్ట పడుతుంది అనుకోకండి, ఆకాశాన్ని ఎవడు భ్రష్ట పట్టించలేడు. అది మిమ్మల్ని సవరిస్తుంది, అందుకు అక్కడికి వెళ్ళమనేది. ఇంచేత ఆకాశాత్ వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి సోర్స్, అది మూల కారణము అని, మూల ప్రకృతి అని థియోసాఫికల్ సొసైటీలో వాటిలో చెప్పేది. మనకి అవగాహన ఉండే మూల కారణం అది. అసలు మూల కారణం ఎక్కడో ఉంది, దాని జోలికి వెళ్ళొద్దు మనం. ఆ మూల కారణాన్ని పట్టుకోవటానికి దేవాలయాలు ఉపయోగపడతాయి. అది తప్ప దేవాలయాల్లో అన్ని అడుగుతున్నాం మనం, చేసే తప్పది. దేవాలయాల్లో మీరు ఏమడగాలి? ఆ మూల కారణం అడిగిన వాళ్ళందరికీ దేవతలు పలికారు, రామకృష్ణ పరమహంసకు పలికారు, తుకారాంకి పలికారు, ఈ కాలంలోనే మీరాబాయికి పలికారు, సక్కుబాయికి పలికారు, చివటమ్మకి పలికారు. మీకు ముందే ఉంది కదా, అది పట్టుకోవాలి దేవాలయాల్లో. కానీ పట్టుకుంటే ఒకటి, మీరింకా ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు స్థాయికి వెళ్ళలే. ఎక్కడున్నారు మీరు? ఆకాశతత్వంలో ఉన్నారు. అంచేత ఏం చేస్తాం దేవాలయంలో, ఈ పంచేంద్రియాలకి సంబంధించినటువంటి వనరులు సమకూర్చుకుని పంచోపచార పూజ మొదలెడతాం. పంచోపచార పూజలు చేసేసి ఆకాశతత్వంలోకి మీరు వెళ్ళలేదనుకోండి, ఆ పూజ వేస్ట్. అది నేర్చుకోండి. ఇక్కడ ఎలా నేర్చుకుంటారు మీరు? మెయిన్ గా రెండు పెట్టుకుంటాం మనం, అగ్ని జలము. మరి అగ్ని జలము మీరు ఎక్కడ సాధనలో ఉపయోగించుకుంటున్నారు? ఇది మీరు అండర్లైన్ చేసుకుని మళ్లీ మళ్లీ వినండి. ఇది ఏం చెప్పాను నిన్న క్లాసులో నేను మీకు, రోజుకి 2 గంటలు ఇది నేర్చుకుని మిగతా 22 గంటలు మీరు ఏ పని చేస్తున్నా ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నాను. కూరలు అమ్ముకుంటూ ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అన్నది అనవసరం. ఉదాహరణ కూడా చెప్పాను కదా, రైదాస్ చెప్పులు కుట్టుకునేవాడు. ఆత్మజ్ఞానం వచ్చింది, అయినా ఏం చేశాడు? చెప్పులే కుట్టుకున్నాడు. కానీ మరి అదేంటి మాస్టరు, చెప్పులు కుట్టుకున్నాడు సరే రైదాస్, కానీ చెప్పులు కుట్టుకున్న వాళ్ళందరికీ మనం ఏం అంటలేదే, గుర్తుంచుకున్నాం అందరినీ. ఇతను ఎందుకు గుర్తుంచుకున్నాం? బట్టలు కబీర్దాస్ అందరినీ గుర్తుంచుకోవటం లేదుగా, బట్టలు నేసేవాళ్ళు, గొప్ప గొప్ప బట్టలు నేసేవాళ్ళు ఉన్నారు. కబీర్దాస్ ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? ఈ 2 గంటలు చేసినది, మిగతా 22 గంటలు ప్రాక్టీస్ చేశాడు. జనక మహారాజు, మరి రాజులు చాలా మంది ఉన్నారు కదా, మరి మాట్లాడితే జనక మహారాజు అని ఎందుకంటాం? ఈ 2 గంటలు చేసినటువంటి ప్రాక్టీస్, మిగతా 22 గంటలు రాజ్యపాలన చేస్తూ చేశాడు. నేను చెప్తున్న ఉదాహరణ అర్థమవుతోంది కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, రోజుకి 2 గంటల పాటు కనుక దీన్ని నేర్చుకుని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలను, మీరు ఎక్కడ ఉన్నారో స్టూడెంట్స్ స్టూడెంట్స్ లాగే ఉండండి, తల్లిదండ్రులు తల్లిదండ్రుల్లాగే ఉండండి, రాజులు రాజుల్లాగే ఉండండి, హంతకులు మాత్రం హంతకుల్లాగా ఉండద్దు. కానీ మిమ్మల్ని ఉండనివ్వదు అది హంతకులుగా, మార్చేస్తుంది అది. అది ముందు నేర్చుకోండి. మీరు ఏంటి నేర్చుకోవాలి? అగ్ని అంటే దృష్టి, అగ్ని అంటే దృష్టి, దృష్టి అంటే స్వరూపము. ఏంటి మీరు గమనించుకోవాల్సినది? మన శరీరాలన్నీ ఒక రూపం దాల్చి ఉన్నాయి కదా, సన్నగాను పొట్టిగాను తెల్లగాను ఎలాగోలా. ఇది ఆ రూపము ఏ శక్తి వల్ల దాల్చి ఉన్నది? మూల కారణం ఏంటి శరీరం శరీరంలాగా ఉండటానికి? మీరు చెప్పగలరా? ఇది స్త్రీ రూపంలో ఉంది, ఇది పురుష రూపంలో ఉంది, ఇది చిన్నపిల్లవాడి రూపంలో ఉంది, ఇది ముసలివాడి రూపంలో ఉంది, ఇది రోగగ్రస్తమైనటువంటి శరీరము, ఇది ఆరోగ్యకరంగా ఉన్నటువంటి శరీరము, రకరకాల శరీరాలు ఉన్నాయి కదా, అవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం కదా. దృష్టి ఏ శక్తి వల్ల ఆ శరీరాలు శరీరంలాగే ఉన్నాయి? అదేదో మర్చిపోయాను నేను, మళ్ళీ నువ్వే చెప్పాలమ్మా శ్లోకం ఇవ్వనిచ్చి చేస్తే ఇక్కడికి వచ్చారు అనేక జన్మల నుంచి. ఈ ప్రశ్నకి జవాబు ఏంటని, అగ్నిలో ఉంది, అగ్ని అంటే రూపము, ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? ఆకాశతత్వం నుంచి వచ్చింది కదా, అది అర్థం చేసుకోండి. ఈ ఆకాశం ఉందే, మీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆకాశము, ఈ సృష్టి అంతా పృథ్వీ తిరుగుతున్నటువంటి ఆకాశము, పరమాణువుల మధ్య ఉన్నటువంటి ఆకాశము, ఇక్కడి నుంచి అన్ని వచ్చాయి. మరి అన్ని లయం ఎక్కడికి అవుతాయి? ఈ ఆకాశంలోనే లయం అవుతాయి, ఈ ఆకాశం నుంచి ఉద్భవిస్తాయి. దేవాలయాలలో ఈ జ్ఞానం మీరు పట్టుకోవాలి. ఈ జ్ఞానం కావలసినంత విద్య అంతా నింపిపెట్టారు వాళ్ళు. ఇది తప్ప మిగతా అన్ని నేర్చుకుంటున్నాం, కానీ నేర్చుకోవటంలో తప్పు లేదు. అన్ని అందులోంచి వచ్చి అన్ని అందులోంచి లయం అవుతున్నాయంటే, మీకు వజ్రాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. మణులు కావాలంటే, పిల్లలు కావాలంటే, ఉద్యోగాలు కావాలంటే అన్ని ఆకాశం నుంచి వస్తాయి. కనుక దేవాలయానికి వెళ్లి ఏదైనా అడగొచ్చు అనేటటువంటిది సత్యమే. కానీ ఎప్పుడు దేవాలయంలోకి వెళ్లి దేవాలయము ద్వారా ఆకాశంలోకి వెళ్లగలిగితే, ఆ విద్య మర్చిపోయాం మనం. దానివల్ల దేవాలయాలు పనిచేయటం లేదు. అంటే అంత ఇచ్చాం. మా జయరామ్ ఏం చేశాడు అంటే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసాడు. అన్నీ ఉన్నాయి, కంప్యూటర్ ఉంది, గీజర్ ఉంది, ఇంకా ఏవో లైట్లు ఉన్నాయి, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. అలాగ జరిగింది ఏంటంటే దేవాలయాలలో, అంచతే దేవాలయం తర్వాత బయటకు వచ్చి ఎక్కడ చూడాలి మీరు తెలుసా? మీరు ఎక్కడ చూస్తారు? శిఖరం పైన ఉంది ఆకాశమే. శిఖరం ఎందుకు చూడాలి? అంత అందమైనటువంటి మూర్తిని మీరు దేవాలయంలో పెట్టుకుని ఎందుకు శిఖరం చూడాలి అంటే ఆకాశం కావాలి మీకు. మనం స్విచ్ వేస్తాం మోటార్ పంప్కి, దానికి కరెంట్ ఉందో లేదో మనకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది. ఏమవుతుంది? అక్కడ ఒక రెడ్ బల్బ్ ఉంటుంది, ఆ శిఖరం చూస్తాం. రెడ్ బల్బ్ వెలిగితే, వెలక్కపోతే? మరి శిఖరాలు చూస్తే రెడ్ బల్బ్ ఏమైనా కనిపిస్తుందా మీకు దేవాలయాల్లో? అసలు చూస్తున్నారా అని చాలా మంది అసలు ఎందుకు చూడటం అంటారు. నాశనం అయిపోయింది అది, మళ్ళీ రివైవ్ చేసుకుందాం మనం. మన కోరిక అది, ఇదంతా చెప్పేది అందుకు. 99 లోపల ముందు ఈ విద్య ఉంది అన్నది తెలిసిపోతే విద్య అదే వస్తుంది. అంచేత ఆకాశతత్వంలోకి వెళ్ళటానికి కావలసినటువంటి టెక్నిక్స్ నేర్పేటటువంటి సెంటర్స్ దేవాలయాలు. అంటే దేవాలయాలు అంటే ఏమిటి అర్థం చేసుకోండి. ఆకాశతత్వంలోకి ప్రయాణము. ఏ ఆకాశతత్వంలోకి? మీలో ఉన్నటువంటి ఆకాశతత్వంలోకి. దేహో దేవాలయ ప్రొక్త. మీరు ఆకాశతత్వంలోకి వెళ్ళలేకపోతే దేవాలయాలన్నీ వేస్ట్. మీకు వెళ్ళగలిగే వాళ్ళకి వెళ్తూ ఉంటారు, కానీ మనం కరెంట్ జనరేట్ చేసుకోలేకపోతే ఏం చేస్తాం? పవర్ సప్లై ఉన్న చోటకి వెళ్ళిపోయి ప్లగ్ పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. ప్రాణవంతమైనటువంటి దేవాలయాలు అవి. మీరు డైరెక్ట్గా ఆకాశంలోకి వెళ్ళలేరు, మీరు ఆకాశతత్వంలోకి వెళ్ళలేరు. కానీ ఇక్కడ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, మనకి కరెక్ట్గా ఫంక్షన్ చేయకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏం చేయగలడు? ఎలక్ట్రిసిటీకి మీకు కనెక్షన్ ఇవ్వగలడు. ఆ కనెక్షన్ ఇవ్వగలిగేవాడు పూజారి. మీరు చేసుకోలేకపోతే ఇప్పుడు మనం ఎంబీబీఎస్లు చదివి, ఎండీలు చదివి, ఎక్స్పర్టైజ్లు తెచ్చుకుని మన రోగం నయం చేసుకోలేకపోవచ్చు. కానీ చదివిన వాడి దగ్గరికి వెళ్ళి వాడి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. దేన్ని ఉపయోగించుకుంటున్నాం మనం? వాడి యొక్క మనస్సున బుద్ధిన. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడి మనస్సును ఉపయోగించుకుంటున్నావా, బుద్ధిని ఉపయోగించుకుంటున్నావా? బుద్ధి మంచిదే, మనస్సులే గందరగోళం అవుతాయి. వాడికి దీంతో డబ్బు సంపాదించవచ్చా అని వాడికి అలసిండి అనుకోండి, వాడి బుద్ధి కరెక్ట్ గానే ఉంది. ఎక్కడ ఏం దెబ్బతింది? మనస్సులు దెబ్బతింటున్నాయి. అంచేత బుద్ధిని సవరించుకోవటానికి కావలసినటువంటి ఆకాశంలో ఉన్నటువంటి విద్యను మనం గాయత్రి అంటాం. అది మిస్ అయింది కనుక ఆకాశతత్వాన్ని సవ్యంగా ఉపయోగించుకోలేవు కనుక గాయత్రిని సర్వజనీనము చేయవలసి ఉన్నది. చేశాం కానీ దేనికి చేశాం అర్థమవుతుందో మీకు? మళ్లీ ఎక్కడికి తీసుకొస్తున్నానో అర్థం చేసుకోండి. దేవాలయాలలో ఆకాశతత్వం గురించి తెలుసుకోవాలి. ఆకాశతత్వాన్ని మీరు మనస్సు ద్వారా అయినా ఉపయోగించుకోవచ్చు, బుద్ధి ద్వారా అయినా ఉపయోగించుకోవచ్చు. మనస్సు ద్వారా ఉపయోగించుకుంటే మీరు ఎవరి కోసం అడుగుతారు? మీకోసం అడుగుతారు. బుద్ధి ద్వారా ఉపయోగించుకుంటే, నేను ఇక్కడ ఒక గాజు మేడ కట్టాననుకోండి, ఖచ్చితంగా పక్క వాళ్ళు రాళ్లేస్తారు. వాళ్ళవి గోడ గాజు మేడలు అయిపోయాయనుకోండి, ఎవడు రాయలేడు. సింపుల్ పరమస్వార్థం అది. మీరేదో పరమార్థం అనుకోకండి. అది ఎందుకు పరమార్థం అన్నారో నాకు తెలియదు. అది పరమ స్వార్థం, పరమస్వార్థం, పరమస్వార్థం నుంచి పరమార్థం అయిందేమో. అది ఇతరులు సుఖంగా ఉన్నప్పుడే నీ సుఖాన్ని చూసి ఈర్ష్యపడ్డు. లేకపోతే నువ్వు సుఖంగా ఉండటం వాళ్ళ ఈర్ష్య కోసమే అవుతే నేను చేయగలిగేది ఏం లేదు. చాలా తమాషా వస్తుంది చూడండి. పక్కవాడు సుఖంగా ఉంటే వాడు సుఖంగా ఉన్నాడు అని చెప్పం మనం. వాడికి బాధ ఉంటే మాత్రం నాయన నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాం. మేము చాలా మంచివాళ్ళం, వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాం. మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు, మీరు ఆనందించడానికి వెళ్తున్నారు అక్కడికి. వాడి దుఃఖాన్ని చూసి వింటానికి మీకు నచ్చలేదు కానీ ఆలోచించండి ఏం చెప్పాను. పక్కింటి వాడి కొడుక్కి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, మన కొడుకు ఫెయిల్ అయ్యాడు. నాకు చాలా ఆనందంగా ఉంది మీ కొడుకు పాస్ అయ్యాడు అంటారు. ఉందా నిజంగా ఆనందం? మేము నాకుండదు, ఎందుకు అబద్ధాలు చెప్పట ఇక్కడ. ఆ దృష్టి మారటమే అగ్ని. దాని గురించి చెప్తున్నాను ఇదంతా కూడా. అది మారాలి మీకు. అది మారకుండా భగవంతుడు మీకు సహాయపడాలి అంటే పడ్డ నేనేం చేసేది. ఆ నియమాలు, భగవంతుడు కావాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. దానిని మనం మోరల్స్ అని, ఏంటంటారు దాటిని, మోరల్స్ అంటే నీతులని నియమాలని పెట్టుకుంటా. నీతి లేదు, నియమాలు లేదు, అది ప్రకృతిలోనే ధర్మం. అది నువ్వు చేస్తే వస్తుంది, చేయకపోతే రాదు, అంతే. అది నీతి లేదు అక్కడ, నియమాలు లేవు. అంచేత మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నువ్వు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటావో ఏం జరుగుతుందో తెలిసిన, నీ దగ్గరికి వచ్చిన ప్రతివాడి రోగము నయమైపోతుంది అని తాతయ్య గారు చెప్పారు సార్ నాకు. ఆయనకు అది నేర్చుకోవడానికి 30 ఏళ్ళు పట్టిందిట. నేను ఇప్పుడే అనిస్తాను మాస్టారు, తాతయ్య గారికి 30 ఏళ్ళు పట్టింది, మీకు మనకు అంత తొందరగా రాదు. చెప్పిన భావం ఏంటో, అగ్ని అంటే అది సమదృష్టి. అగ్నిని ఎవడు ఎలా ఉపయోగించుకున్నా అది ఉపయోగపడుతుంది. సమదృష్టి అంతే అది. అది అగ్ని వెలిగిస్తాం మనం. అగ్ని ప్రజ్వలన చేయకుండా, దీపము ప్రజ్వలన చేయకుండా ఏ దేవత ఉపాసన మనం ఎందుకు చేయము అంటే, ఆ సమదృష్టి లేని వాడికి దేవత ఉపాసన పనిచేయదు. వచ్చాక చేస్తాం మాస్టారు, అయితే పూజలు మానేస్తాం, అసలు రాదు. వచ్చిన వాడికి అసలు దేవాలయాలు అక్కర్లే. ఇదంతా నేర్చుకోవటానికి దేవాలయాలు. వచ్చేసిన వాళ్ళకి కాదు, అది అర్థం చేసుకోండి. అంటే నేను చాలా పాపిని, నాకెంత పాపాలు ఉన్నాయో, అప్పుడే మీకు దేవాలయాలు కావాలి. పుణ్యాత్ములకు దేవాలయాలు ఎందుకు? వాళ్ళు ఎక్కడుంటే తీర్థే కురువంతి తీర్థాన్ని, వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళ తీర్థస్థలమే అయిపోతుంది అది. అంటే దేవాలయాలను ఉపయోగించుకోవటానికి కావాల్సినటువంటి పాయింట్స్ చెప్పింది అర్థమైంది కదా. నేను 11-12 దేవాలయాల గురించి, ఏంటి 11-12? ఏకాదశ రుద్రులకి సంబంధించినటువంటి దేవాలయాలు, ద్వాదశ ఆదిత్యులకు సంబంధించినటువంటి దేవాలయాల గురించి మాట్లాడటం లేదు. ఇంకంటే మాట్లాడాల్సిన పరిస్థితిలో మనకి ప్రస్తుతం లేదు, కానీ జనవరి తర్వాత రావచ్చు ఆ స్థితి మనలోనే చాలా మందికి. కానీ ప్రస్తుతం ఏ దేవాలయాల గురించి మనం మాట్లాడుతున్నాం? అందువల్ల ఆ అష్టవసువులకి సంబంధించినటువంటి మూర్తులు దాని మీద పెట్టబడింది. దాన్ని ఉపయోగించుకోవడానికి చెప్తున్నాను నేను. అష్టవసువులకి అష్ట లక్షణాలు కలిగి ఉంటాయి. లక్షణాలని లక్ష్మి అంటాం. మనకి మాత్రం లక్ష్మి అంటే ఒకటే, మరి ఆ లక్ష్మి గురించి ఇక్కడ లేవు. అచ్చట అగ్ని ఏంటి? సమదృష్టి. నిజముగా పక్కవాడు సుఖంగా ఉంటే ఆనందించగలిగేటటువంటి మానసిక స్థితి. గురుదేవులు ఏం చెప్పేవాళ్ళు అంటే, నీకు ఆనందం రాలేదనుకో, ట్రై చేయి వస్తుంది అంటారు. ప్రయత్నించు, ప్రయత్నించు. పక్కవాడు ఆనందంగా ఉంటే మీరు ఆనందగలిగేటటువంటి స్థితి తెచ్చుకోండి. అది అగ్ని మొట్టమొదటి నేర్పింది. రెండోది ఏం చేయాలి మీరు? అగ్ని పక్కనే ఏం పెడతాం మనం? కలశం పెడతాం. కలశం ఏం చేస్తుంది? నీళ్ళు ఏం చేస్తాయి? ప్రకృతిలో బీజాలను అంకురింపజేస్తాయి. ఏ బీజాలను? ఏ బీజాలు ఉంటే అవి. వేప చెట్టుకు నీరు పోస్తే వేప చెట్టు అవుతుంది, మిగతా చెట్లకు నీరు పోస్తే అది ఏ చెట్టు అవుతుందో అది అవుతుంది. కానీ నీరు వేప చెట్టు చా నువ్వు చేదుగా ఉంటావు, నువ్వు చేదుగా ఉండబాకు అంటుందా? అందుకదా మీరు అనకండి. పక్క వాడిని దయచేసి సవరించడానికి ప్రయత్నించకండి. ఆ ప్రయత్నం చేసేవాడికి దేవాలయాల్లో ప్రవేశము లేదు. మరేం చేయాలి? వాడి యొక్క సంస్కారాలు వాడిని ఎటువైపు వెళ్తున్నాయో అటువైపు వెళ్లటానికి మీరు పురోధి చేయండి. భగవద్గీత 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణుడు ఈ మాటని, చాలా స్పష్టంగా చెప్తాడు. దయచేసి ఇతరుల నమ్మకాలను కాని ఇతరుల విశ్వాసాలను కాని మీరు ఆర్గ్యూ చేయకండి. ఎప్పుడు ఆర్గ్యూ చేయాలి? వాళ్ళని గందరగోళం చేసేసి ఇది రైట్ కాదు అన్నాక మరి కరెక్ట్ ఏదో నడిపించాలి మీరు. ఆ మానసిక స్థితి జలం చెప్తుంది. ఈ రెండు కలిస్తేనే దేవాలయాలు క్లిక్ అవుతాయి. ఒకటి సమదృష్టి అంటే ఏంటి? నాకు ఆనందం వచ్చినప్పుడు, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు, నా వాళ్ళకి మంచి జరిగినప్పుడు నేను ఎలాగ ఉత్సాహంగా ఆనందంగా ఫీల్ అవుతానో బాహ్య జగత్తులో కూడా మీరు అలాగే ఆనందంగా ఫీల్ అవ్వగలగాలి. ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉంది అంటే మీకు డౌట్ లేదు కదా? ఎవరికైనా చిన్న అనుమానం ఉందా? ఒకసారి చూసుకోండి, ఇక్కడ లేదు ఆకాశం, అక్కడ లేదు ఆకాశం, లోపల ఉంది, బయట ఉంది, సర్వత్రా ఉంది, అన్ని చోట్ల ఉంది కదా ఆకాశం. దేవాలయాల ద్వారా మనం ఏ స్థితికి వెళ్లాలనుకుంటున్నాం? ఆకాశ స్థితికి వెళ్లాలి అనుకుంటున్నాం. ముందు కంటికి కనిపించే ఆకాశం గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడికి వెళ్లాలి అంటే ఆకాశం నుంచి ఇవన్నీ వచ్చాయి. నీ శరీరం వచ్చింది, ఆ శరీరం వచ్చింది, ఈ పృథ్వీ గ్రహం వచ్చింది, ఈ గ్రహ నవగ్రహాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి కదా. అంచేత అందరూ ఎలా ఫీల్ అవ్వాలి? మీరు మీ యొక్క అంశములే ఫీల్ అవ్వక్కర్లేదు, ఫ్యాక్ట్ అది. అందుకని రామకృష్ణ పరమహంస వీప్ మీద ఎద్దుని కొడితే వాత తేలేది. శుద్ధిసాయి అదే చూపించాడు కదా. మరి అస్తమానం వాళ్ళు చూపిస్తూ ఉంటే పాపం వాళ్ళ శరీరాలు ఎంత వాచిపోతాయో. అందరూ అందరినీ కొట్టేవాళ్లేగా అంచేత చూపించారు. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళు ఏం చూపించారు అంటే అంతా ఒక అఖండ మండలాకారం వ్యాప్తం చేయని చరాచరం అని చూపించారు. ఆ స్థితిలోనే ఉండిపోయారు అనుకోండి బై ఛాన్స్ వాళ్ళు, వాళ్ల పాపం గతి ఊహించుకోండి. ఒకడు వాడు ఎద్దును బాగుతూ ఉంటే వీడికి రాటు తేలుతూ ఉంటుంది, అక్కడ ఎవడో హత్య చేసేస్తే ఈయనకి హృదయంలో కన్నం పడిపోతుంటే ఏం చేస్తాడు ఆయన? కానీ అది ఎందుకు చూపించారు వాళ్ళు? ఆ స్థితిలో ఉంటే అంతా ఒకటే. ఆ మానసిక స్థితికి మీరు ఎదగండి దేవాలయాలలో. దేవాలయాల్లోనే ఎదగలరు. మా ఇంటి దగ్గర నేను ఎదగలనా? ఇంటి దగ్గర చదువుకోవచ్చుగా, పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారో నాకు తెలియదు. అదే జవాబు ఇక్కడ కూడా. ఇంటి దగ్గర జరగదు ఇది. మీరు ఇలాంటి చోట్లకి రావాలి. ఇలాంటి చోట్ల నేర్చుకున్న తర్వాత ఇంటి దగ్గర చేసుకోవచ్చు. అంచేత మీరు 2 గంటలు చేయమన్నానే మీ ఊళ్ళోకి వెళ్లిన తర్వాత ఇది నేర్చుకునేవాళ్ళు ఖచ్చితంగా 2 గంటలు కలిసి తీరాల్సిందే. మేము కలము, లాభం ఉండదు. యూనివర్సిటీకి వెళ్తారు, ఇక్కడ నుంచి బయలుదేరి యూనివర్సిటీకి వెళ్తారు. రోజు తెలుసా నాగార్జున యూనివర్సిటీ ఎంత దూరం ఉందో? ఎందుకు వెళ్తారు? ఎందుకు పనికిరాని అడుక్కు తింటానికి ఉపయోగపడే ఒక కాగితం ముక్క కోసం. అంతేగా, అదంతా అయ్యాక ఎవరి దగ్గరికి వస్తారు? మళ్ళా గురువు దగ్గరికి వచ్చి మాస్టారు ఉద్యోగం రావటం లేదు. మేము ఇంకా ఎలా బాగా అడుక్కోగలం కాస్త చెప్పండి. ఎలా అడుక్కోవటం, ఎవరిని అడుక్కోవటం, అసలు ఆ పిచ్చి ఎప్పుడు వదులుతుందో మీకు నాకు అర్థం కాదు. అవన్నీ అడుక్కోక్కర్లేదయ్యా బాబు. మీరు ఆకాశంలో అన్నీ ఉన్నాయి, ఏం కావాలంటే అది ఉంది. తపస్సు చేసేట విశ్వామిత్రుడు అస్త్రవిద్య బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఇన్ని అస్త్రవిద్యలు ఇచ్చాడు, అన్ని అస్త్రాలు నేర్చుకున్నాడు. వశిష్ఠుడి దగ్గర ఓడిపోయి తపస్సు చేయటానికి వెళ్తాడు. వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. ఏమైందో తెలుసు కదా? ఒక అస్త్రం తర్వాత ఒక అస్త్రం, ఒక అస్త్రం తర్వాత ఒక అస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఆ విద్య నేర్చుకోవాలని ఎందుకు అనిపించదు మీకు? ఈ పిచ్చి పిచ్చి చదువులకి ఇన్ని లక్షలు ఖర్చు పెడతాం కదా, కోట్లు ఖర్చు పెడతాం కదా. ఆ విద్య నేర్చుకోవడానికి ఏం చేయాలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవాళ ఈ దేవాలయాలు మీరు మీ ఊళ్ళకి వెళ్ళాక ఒక చోట స్థాపించుకోండి. మరి ఇప్పుడున్న దేవాలయాల్లోకి మేము వెళ్తాం, ఆ దేవాలయాల్లో ఏమీ లేదు, లాభం లేదు. మీరు ఈ కొత్త దేవాలయాలు నిర్మించుకోవాల్సినదే. కొత్త దేవాలయాలు ఎక్కడ నిర్మించుకుంటారు? ఆకాశంలో నిర్మించుకుంటారు. అంచేత ఎవరింటి డాబా మీద మీరు కూర్చున్నా సరిపోతుంది. పెద్ద పెద్ద గ్రనైట్ స్టోన్స్ అవి ఏ ఒక్కలే, ఆకాశం ఉంటే చాలు. నాకు తెలిసినంత వరకు మీ ఊళ్ళో కూడా ఆకాశం ఉంది. ఇచ్చే సినిమా చూశాను నేను, కొంతమంది బయటకు వచ్చారు, చీకటిగా ఉంది, వీధి ల్యాంప్ వెలుగుతోంది జాజ్వల్యమానంగా. ఒకడు అన్నాడు, చంద్రుడు ఎంత బాగున్నాడు అన్నాడు. నోరు మూడవ అది చంద్రుడు కాదు సూర్యుడు అన్నాడు. మూడోవాడు అన్నాడు, నేనేం చెప్పగలను, ఈ ఊరి కొత్త నేను, అది చంద్రుడో సూర్యుడో నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అంతగా మరి నేను అలాగే ఉండాలి అమ్మా. అంచేత నేను ఆకాశతత్వంలోకి మీరు వెళ్ళాలి అని నేను చెప్తూ ఉంటే ఎలా దేవాలయం నిర్మించుకోవాలి అని అడిగితే నేనేం చెప్పేది? కానీ ఒక చోట కలిసి కూర్చోవాలి కనుక, కలిసి మాట్లాడుకోవాలి కనుక, మనం మాట్లాడుకుంటున్నప్పుడు బయటవాడు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు కనుక, దానికి సంబంధించినటువంటిది మీరు ఎలాంటి పరిస్థితులు ఏర్పరచుకున్నా నో అబ్జెక్షన్. లేదు మీరు జాగ్రత్తగా దేవాలయమే నిర్మించుకోగలం, హాయిగా నిర్మించుకోండి. శాయశక్తిలా ప్రయత్నించండి, అది నేను చెప్పేది. సర్దుకోకండి. యథాశక్తి వినియోగ. ఇంజనీరింగ్ సీట్ కోసం మాట్లాడటానికి వెళ్ళాడు ఒకడు, జేబులో పావులో పెట్టుకు వెళ్ళాడు. ఏమంటారు వాడిని, వస్తున్న సీటు వాడికి ఎంత పెట్టుకు వెళ్ళాలి? కదా, ఇంజనీరింగ్ సీటుకి లక్ష, ఆకాశతత్వ జ్ఞానానికి రావాలంటే మాత్రం పావలా ఎందుకు మాస్టారు, 10 పైసలు చాలదా? 10 పైసలు జ్ఞానమే వస్తుంది దానికి ఉంది. తదాస్తు. అసలు ఆ మానసిక స్థితి అది అగ్నితత్వం అంటే. అగ్ని అంటే వేడి, ఉత్సాహం. మీ హాబీస్ ఉంటాయి, ఎందుకు పనికిరాని హాబీ. హాబీ అంటేనే అర్థం అది ఎవరికి పనికిరాదని. దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం మనం తెలుసా? నాకు తెలుసు చాలా మంది స్టాంప్ కలెక్షన్కి దానికి ఎన్ని వందలు ఖర్చు పెడతారు రోజుకి. అంతేకాకుండా ఇంకా చాలా మంది బడుద్దాయని నాకు తెలుసు. షేర్ మార్కెట్ అయితే అదేంటో, లక్షలు తగలెట్టిన వాళ్ళు నాకు తెలుసు. దైనంతటికీ అన్ని చేయగలం, కానీ మీరు అసలు చేపెట్టి గాలి నుంచి అన్ని సృష్టించవచ్చాయా బాబు? షేర్ మార్కెట్లు ఎందుకు మీకు, ఇంజనీరింగ్ సీట్లు ఎందుకు మీకు? ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఆయన ఏం చదివాడు పాపం, ఆయన వేలిముద్ర కూడా కరెక్ట్గా వేయటం రాదని అక్కడ ప్రూఫ్ ఉంది పాపం. ఆ జ్ఞానము, ఆ దేవాలయం యొక్క జ్ఞానము, ఈ రెండు లక్షణాలు అగ్ని జలము అంటే ఏంటో అర్థం చేసుకోండి. అక్కడ అగ్ని అంటే సమదృష్టి, జలము అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి దయచేసి మీకేం రాదు అనకండి. మాస్టర్ చెప్పారు మాకు దేవాలయం అంటే ఇది అని, దేవాలయం పూజా దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయితే నువ్వు చూసి చూపించంటాడు. చూసి చూపించలేను కదా, నేను చూపించలేను. ఏం చేయాలి? ఆ సంస్కారాలను మనం ప్రోధి చేసుకోవాలి. ఏ సంస్కారాలను? ఆకాశతత్వంలో నిబిడీకృతమై ఉన్నటువంటి శక్తులను వ్యక్తపరచుట, లీనము చేయుట. మళ్ళీ వెనక్కి తిరిగి పంపించేయచ్చు ఆకాశతత్వంలోకి. పూర్తి యజ్ఞ విద్య అది. బ్రహ్మాండంగా యజ్ఞాలు చేసి పారేస్తున్నారు ఇక్కడ. నేను కొన్నాళ్ళు మాత్రమే యజ్ఞ విద్య గురించి చెప్పాను. నేను ఆ చెప్పిన 2-3 సూత్రాలు కూడా ఎవడూ కరెక్ట్గా పాటించటం లేదు. హృదయం దగ్గర హవన సామాగ్రి పెట్టుకోవటం లేదు, పెట్టుకుంటున్నారా? అందుకే చెప్పడం మానేశాను. నేను ఏం చేస్తాను, మీరు చెప్పింది ఏదైనా కరెక్ట్గా ఆచరణ చేస్తే నెక్స్ట్ స్టెప్ చెప్తాను నేను. కానీ చేయలేకపోయామని బాధపడకండి. మీరు చెప్పగానే చేసేయగలిగే స్థితిలో ఉంటే అసలు ఇక్కడికి రారు. సంస్కారాలు అడ్డు తగులుతాయి, అనేక జన్మల సంస్కారాలు. మళ్లీ మళ్లీ దాన్ని రుబ్బుకుంటూ ఉండటమే. అంచేత మూడు పాయింట్స్ చెప్పాను నేను, అగ్ని సమదృష్టి, రెండు జలము. అంటే ఏంటి, మీ మీ ఏరియాస్లో వాళ్ల వాళ్ల సంస్కారాలకి అనుగుణ్యంగా వాళ్ళు డెవలప్ అవటానికి టైం ఇవ్వండి. రావణాసురుడు చాలా బాధ పెడుతున్నాడు అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఏమన్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాను చంపేస్తానల్లే, ఎదగనిచ్చాడు. అంతేగా, పుట్టగానే చంపేసింటే పోయేదిగా బ్రహ్మగారు. ఆయన తెలియదా ఏంటి, ఆయన రాసిందేగా వ్రాత, ఈ బడుద్ధాయి తపస్సు చేస్తాడు, తపస్సు చేశాక నన్ను వరం అడుగుతాడు, ఎందుకు జరగనిచ్చాడు అది. మీరు అవగాహన చేసుకోండి అది ఏంటో అప్పుడు, కానీ ఈ దేవాలయాలు మీకు అర్థం కావు. ఎవడో తప్పు చేస్తున్నాడు, వాడిని తప్పు మీరు సరిదిద్దకండి. మీకు తెలియదు వాడికి అది అవసరమో అవునో కాదు, ఆవిడికి తెలుసు. మేము పిల్లల్ని బాగు చేయకపోతే ఎట్టా మాస్టారు, అసలు ముందు నువ్వు బాగుపడు. మరి పిల్లల్ని ఏం చేయాలి, పక్కింటి వాళ్ళని ఏం చేయాలి, అందరినీ గాయత్రి మంత్రం చేయించేస్తా మాస్టరు, చేయించలేవు. శ్రీనాథ్ శర్మ ఆచార్యకే చేతగాలేదు అది. ఎవరి చేత చేయించగలవు, ఆ సంస్కారాలు ఉన్నవాడి చేత చేయించగలవు. సంస్కారం నెగిటివ్ పాజిటివ్ కాదు అక్కడ, ఆ సంస్కారం అంటే ఏంటి, అది ఇష్టం ఉన్నవాడి చేత చేయించగలవు. ఆ ఇష్టం ఉన్నవాడు 100 మైళ్ళు దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పు. ఇష్టం లేని వాడిని పక్కన కూర్చోబెట్టుకుని, వాడిని చావగొట్టి చెవిని మూసి, వాడిని ఏడిపించి నువ్వు బాధపడిపోయి ఎందుకు ఎందుకు ఈ గందరగోళాలు. అది జలతత్వం అంటే, జలతత్వం అంటే అది. నీరు కలశ స్థాపన అందుకు చేస్తారు, బాబు నువ్వు చాలా గొప్ప పని చేయబోతున్నావు అని పక్కింటి వాళ్ళని చావగొట్టేకు, మీ ఇంటి వాళ్ళని చావగొట్టేకు, కానీ నిన్ను నువ్వు చావగొట్టుకో. ఇది చేసుకుంటూ వాక్ శక్తిని ఉపయోగించుకోవటమే, ఆకాశతత్వాన్ని ఉపయోగించుకోవటం అనేది ఇంకోటి అర్థం చేసుకోండి మీరు. ఎలాగైతే జలం అంటే సంస్కారాలను పూర్తి చేయటం అని చెప్పాను, ఎలాగైతే అగ్ని అంటే సమదృష్టి కలిగి ఉండటం అని చెప్పాను, వాక్ శక్తిని ఉపయోగించుకోవటమే ఆకాశతత్వాన్ని ఉపయోగించుకోవడం. ఇంకో దాంట్లోకి ఎక్కడికి వెళ్ళిపోకండి. అంచేత వాక్ శక్తి ఎక్కడ నేర్పబడుతుంది మీకు, దేవాలయాలలో నేర్పబడుతుంది. విద్య నేర్పబడదు, మీ యొక్క వాక్ శక్తి అంటే ఏంటి, మీరు అన్నది జరగాలి, జరుగుతుంది దేవాలయాల్లో. ఆ టెక్నిక్ నేర్చుకోవటానికి అగ్ని చాలా ఉపయోగపడుతుంది. మళ్ళా ఎలాగైతే అగ్ని సమదృష్టి అని చెప్తాము, అగ్ని వాక్ రూపంగా మారుతుంది. అందుకని ధ్వనిని పెట్టాము ఇక్కడ. ఎటువంటి ధ్వనిని తీసుకొచ్చి పెట్టాము, శివపార్వతుల వివాహం జరిగిన తప్పటి నుంచి వెలుగుతోన్నటువంటి అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, అఖండంగా ఉన్నటువంటి అగ్నిని. మరి ఉపయోగించుకోండి దాన్ని. ఎలా ఉపయోగించుకుంటాం అగ్నిని, ఎలా ఉపయోగించుకుంటాం ఇంట్లో, ఎలా ఉపయోగించుకుంటున్నాం అగ్నిని. నిన్న చెప్పాను కదా, మళ్లీ మళ్లీ చెప్తున్నాను కదా, ఏం చేయాలి మీరు, మీరేం చేయక్కర్లే అది అగ్నిని ఉపయోగించుకోవటానికి. మీ అన్నం ఉడకాలి, మీ కూరలు ఉడకాలి, ఏం చేస్తారు మీరు, కావలసినటువంటి స్వచ్ఛత తీసుకొచ్చి కావలసిన పరిమాణంలో నీళ్లు పోసి, నీళ్లు పోయకుండా పెట్టేస్తే అగ్ని మీద, నీళ్లు కావాలి అగ్ని, నీళ్లు కావాలి. పెట్టాక ఏం చేస్తారు మీరు, వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తే ఏమవుతుంది, అదే ఉడుకుతుంది. వాక్ శక్తికి అగ్నితో సంపర్కం ఎలా అన్నది టెక్నిక్ ఆలోచించండి మీరు, మీకే అర్థమవుతుంది అది. ఇంచంటే కొన్ని కొన్ని నోట్తో చెప్పలేము, మీరే నేర్చుకుంటారు చేయగా చేయగా. అందులో ప్రదక్షిణ మీకు చాలా బాగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, అగ్నిని ఉపయోగించుకోవటము అంటే ఏంటి, అగ్నిని కర్మలో పెట్టడం అనేగా, కర్మాచరణలో పెట్టడం అనేగా. అగ్ని యొక్క కర్మేంద్రియం మన దగ్గర ఎక్కడైనా ఉందా, ఏది ఉపయోగించుకోండి. కాళ్లను, వెంకటేశ్వర స్వామి అయితే కాళ్లను నిప్పులు పెట్టేవాడు, చదవండి వాళ్ళది. కానీ నేను పెట్టేస్తాను మాస్టర్ కాల్తుని పెట్టబాకండి. ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే ఏమవుదు, ఏమవుదు తెలిస్తే, ఆ టెక్నిక్ తెలియాలంతే. కానీ తెలియాలి అంటే ఎక్కడుండాలి మీరు, అగ్ని దగ్గర ఉండాలి. అగ్ని దగ్గర ఉండి మాట్లాడుకుంటూ, ఫలానా సినిమా చాలా బాగుంది, పోనీ సినిమా కాబట్టి ఫలానా గురువు చాలా బాగా చెప్పాడు, మీరు ఏం మాట్లాడుకున్నా అగ్ని దగ్గర మీరు లేరు. అర్థమైందా? ఏం చేయాలి మీరు? మౌనముగా అగ్ని దగ్గర కూర్చుంటే ఆ అగ్ని మీకు నేర్పుతుంది. సత్యకామ జాబాలి ఉపనిషత్ కథ ఈ విద్య తెలుపుతుంది. గురువు 400 ఆవులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దీన్ని 1000 ఆవులు తీసుకురా, చేసి తర్వాత నీకు బ్రహ్మ విద్య గురించి చెప్తాను అంటాడు. అవుతాయి 1000 ఆవులు. అవి అయ్యాక అగ్నిహోత్రవాతం చేసుకుంటూ ఉంటే అగ్ని వచ్చి అతను చెప్తుంది, మీకు చెప్తుంది అగ్ని, కానీ చెప్పనివ్వరు మీరు. మనస్సుని ఖాళీ చేయండి. మీరు ఎప్పుడు అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు, ఈ విద్య నేర్చుకుంటున్నప్పుడు, రోజంతా ఖాళీ చేసుకుంటే చాలా ప్రమాదాలు వస్తాయి మీకు. అర్థమైంది కదా? ఇంచేత ఈ దేవాలయాల యొక్క ఉపయోగంలో నేను చెప్పినటువంటివి ఇన్ని రకాలుగా చెప్పినా ఏం చెప్పాను, మొట్టమొదట అగ్ని దృష్టి ఉండాలి, సమదృష్టి. అర్థమైంది కదా? రెండోది ఏంటి, జలదృష్టి. అంటే ఏంటి, ఇతరులకి ఏది మంచిదో అది చేయండి. ఇతరులకి కాకరకాయ కూర ఇష్టం, మీకు కాకరకాయ కూర ఇష్టం లేదు, వాడికి కాకరకాయ కూర చేసి పెట్టుకోండి, మీకు ఇష్టమైంది తినండి, అంతే తప్ప కాకరకాయ మంచిది కాదు అనొద్దు. జలము ఇవి రెండు చేసిన తర్వాత ఏం చేయమన్నాను, వాక్ శక్తిని ఉపయోగించుకోవడం ఎలా అన్నది నేర్చుకోండి. ఎలా వాక్ శక్తిని ఉపయోగించుకోవచ్చు, ఎవరి చేతైనా పని చేయించుకోవాలి. నీలాంటి విధవని నేను చూడలేదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, కానీ నాకు ఈ పని చేసి పెట్టు అన్నావు అనుకో, చేస్తాడా? ఏం చేయాలి? స్తోత్రాలు చేయటం నేర్చుకోండి. అంటే భగవంతుణ్ణి స్తుతించటమే కాదు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, వాళ్ళ మీద కూడా సహస్రనామావళి స్తోత్రంగా రాయండి, తిట్లుగా కాదు. వాక్ శక్తిని పాజిటివ్గా ఉపయోగించుకోండి, పాజిటివ్గా. చెప్పింది అర్థమైంది కదా? కానీ మొత్తము దేవాలయాలలో దృష్టి మర్చిపోకండి. ఆకాశతత్వముని ఉపయోగించుకోవటం అంటే వాక్తత్వాన్ని ఉపయోగించుకోవటం అంటే మీ శరీరము కూడా వాక్కు ద్వారానే నిర్మితమై ఉంటుంది అన్న రహస్యాన్ని మీకు తెలియాలి. మీ శరీరము కూడా వాక్ రూపమే. ఇది ఆలోచించుకుంటూ ఉండండి. ఇవాళ చెప్పింది అది నేను. దేవాలయాలు, దేవాలయాలకు ఉపయోగాలు, దేవాలయాల యొక్క ఉపయోగాల్లో అష్ట వసువులు యొక్క పాత్ర మాత్రమే నేను చెప్పాను. ఏకాదశ రుద్రుల దేవాలయాలు ఎక్కడున్నాయి, ద్వాదశాదిత్యుల దేవాలయాలు ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి అని మీకు డౌట్ వస్తే జ్యోతిర్లింగ స్తోత్రం అని ఉంటుంది, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అక్కడ జవాబు దొరుకుతుంది. రైట్? ఒకసారి అలా కళ్ళు మూసుకుని ఆకాశంలో వెళ్ళిపోండి. ఓ